Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం December 21, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. నేను మీ హోస్ట్ భాను, అండ్ మనతో పాటు రమణ గారు ఉన్నారు. హలో అండి రమణ గారు.
నమస్కారం అండి.
నమస్కారం. December 19, 2018 రికార్డింగ్ ఇది. శ్రోతలకి మనం లాస్ట్ వీక్ ఎన్నికలు ఈ బిజీలో బ్రేక్ తీసుకున్నాం. వీఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ ది ఎలక్షన్స్. సో ఈరోజు రమణ గారు, ఐ థింక్ చాలా చాలా జరిగాయి, మనం ఒక షో మిస్ అయినందుకు చాలా చాలా విషయాలు ఉన్నాయి ఈ షోలో. ఈ రికార్డింగ్ షోలో మేము ఒకటి ఏంటంటే ఎన్నికలు, నాలుగు రాష్ట్రాలు యాక్చువల్లీ దాని పేరేం పేరు మిజోరాంని కూడా మనం పట్టించుకోం జనరల్లీ. యా, ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి. ఆ తర్వాత కాంగ్రెస్ ఏమన్నా అంటే ముందంజలో ఉందా 2019 ఎన్నికలకి? తర్వాత మిడిల్ క్లాస్ వారు మోడీ గారి పైన ఏమన్నా అసంతృప్తితో ఉన్నారా దానిపైన? అండ్ రఫైల్ గురించి, రఫైల్ విమానం గురించి ఒక అప్డేట్లు వచ్చాయి, వాటి గురించి మాట్లాడదాము. సో రమణ గారు, ఫస్ట్ ఐదు ఎలక్షన్స్, ఐ థింక్ వి నీడ్ టు గో క్విక్.
ఓకే, సరే. ఐదు ఎలక్షన్స్ తెలంగాణ, ఎంపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అండ్ మిజోరం. ఒక తెలంగాణను పక్కన పెడితే మిగతా వాటిలన్నింటిలో కామన్ థీమ్ ఏంటంటే కరెంట్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళని రీప్లేస్మెంట్ జరిగిపోయింది, అది ఇంక్లూడింగ్ మిజోరం. ఓకే,
ఐ థింక్ ఇక్కడ మాత్రం ఒక ఎక్సెప్ట్ తెలంగాణ.
ఎక్సెప్ట్ తెలంగాణ.
ఓకే,
ఓకే. నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ ప్రీవియస్ కాన్వర్జేషన్. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఏమనుకున్నామంటే, నేను చెప్పింది మీరు అంతగా ఏకీభవించలేదు అప్పట్లో, తెలంగాణలో టీఆర్ఎస్ స్వీప్ చేస్తుందని చెప్పాను.
యా, మీరు ఐ థింక్ అరౌండ్ 60-70 అన్నారు, అంతకంటే ఎక్కువ వచ్చేసినాయి.
అంతకంటే ఎక్కువ వచ్చేసాయి. ఎంపీ, ఛత్తీస్గఢ్ బీజేపీ గెలుస్తుంది, రాజస్థాన్ కాంగ్రెస్ గెలుస్తుంది అని అనుకున్నాం.
మూడు పోయాయి.
కాకపోతే ఏమైందంటే ఎంపీ, ఛత్తీస్గఢ్ కూడా కాంగ్రెసే గెలిచేసింది అనమాట. అది మనకి అది జరిగింది. సో ఫస్ట్ తెలంగాణ మాట్లాడుకుందాం. తెలంగాణలో అది ఎక్స్పెక్టెడ్ అండి. నేను చెప్పాను కదా మీకు, కేసీఆర్ గారు అంటే చాలా ప్రేమ, క్యారిస్మా. ఏ టైప్ ఓడ్ పెట్టాలంటే ఆ ఓడ్ పెట్టుకోండి, అది ప్రజల్లో ఉంది. రెండోది ఏంటంటే తెలంగాణ ఇదే యంగ్ స్టేట్, అది రెండో ఎలక్షన్ మాత్రమే ఇది. అది మిగతా స్టేట్స్ ఫార్మేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అన్నమాట. మిగతా స్టేట్లు, చిన్న స్టేట్లు ఫార్మ్ అయినప్పుడు కంటెన్షన్ లేకుండా ఫార్మ్ అయిపోయినాయి అవి. ఈ స్టేట్ చాలా గొడవలు అన్నీ అయిన తర్వాత చివరికి ఫార్మ్ అయింది. స్టేటు ఆవిర్భవించింది ఎవరి వలన అంటే, మీరు ఎన్నైనా చెప్పచ్చు, జనాలు ఎన్నెన్నో ఎవిడెన్సులు తీసుకురావచ్చు, 1930లోనే అసలు అడిగామనొచ్చు. చివరికి అది ఉద్యమం, ఎవరు చేసినా చేయకపోయినా ఆ ఉద్యమం ఈయన వల్లనే అయింది అనేది పడిపోయింది ప్రజల్లో. అది మనం వాది
మీరు క్రెడిట్ ఇస్తున్నారు అయితే.
అది క్రెడిట్ నేను ఇవ్వటం ఏంటండి, ప్రజలు ఇచ్చారు. పొలిటీషియన్ లాగా మాట్లాడాను, ప్రజలు ఇచ్చారు.
ప్రజలు ఇచ్చారని. యా, సో మొత్తానికి తెలంగాణ పిత. ఓకే,
అది ఆయన తెలంగాణకి గాంధీ మహాత్ముడు లాంటి వాళ్ళు అన్నమాట. అది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, కమింగ్ డౌన్ టు డీటెయిల్స్, వివరాల్లోకి వెళ్తే అసలు అపోజిషన్ ఎక్కడుంది ఆయనకి? ఆ స్టేట్లో ఎవరు అపోజిషన్? ఎవరే అపోజిషన్ అంటే వాళ్ళు ఏదో భయపడి ఈయన ఓడించాలి కదా అని చెప్పి ఒక 10 మంది పని ఎప్పుడూ కలిసి మాట్లాడుకొని వాళ్ళందరూ కలిసి ఒకేసారి మే వాళ్ళ కూటమి అని తయారైపోయారు. ఎలక్షన్ జస్ట్ బిఫోర్ తయారయ్యారు. అక్కడే వాళ్ళు తప్పు. అది ఎప్పుడు ఏ కూటమైనా, ఏ అలయన్స్ అయినా లాంగ్ టర్మ్గా ఉన్న అలయన్సెస్ని ఎవరైనా జరుగుతాయి, కానీ ఇది కూటమి. జస్ట్ ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఓకే టీడీపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆయన ఎవరో టీజేఎస్ ఎవరు మడితే వాళ్ళందరూ కలిసి మేమందరం వచ్చేసాం
ఒక కూటమి చేసేసారు.
అసలు వాళ్ళకి ఏంటి, వాళ్ళ కామన్ పాలసీ ఏమిటి, వాళ్ళు ఏ ప్రిన్సిపల్స్ మీద అందరూ కలిశారు, ఏమీ లేదు అక్కడ. జస్ట్ ఒకటే ఏంటంటే ఓడించాలి, అది ఎట్లా ఎందుకు ఓడించగలుగుతావు ఎట్లా ఓడించగలుగుతావు అంటే వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ప్లాటింగ్ ఏం చేసుకున్నారంటే ఏదో కులాన్ని ఉపయోగించవచ్చు అనుకున్నారు అనమాట. ఉపయోగించారు కూడా, అట్లాంటివన్నీ ఉపయోగించారు లోకలైజ్డ్గా ఎక్కడికక్కడ. కానీ తెలంగాణ ప్రజలు ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్ అనమాట. వాళ్ళు ప్రస్తుతం ఏంటంటే డిఫాల్ట్ మోడ్, అంతా బాగానే ఉంది ఎందుకు మార్చాలి మనం అనుకున్నారు వాళ్ళు. అది టు గివ్ క్రెడిట్ టు టిఆర్ఎస్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కరప్షన్ ఉందా లేదా అవన్నీ ఉన్నా కూడా రూరల్ ఏరియాస్లో వాళ్ళకి ఫస్ట్ టైం దే ఫెల్ట్ లైక్ వాళ్ళకి ఏదో జరిగింది అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఓకే ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారి స్కీమ్లు అవన్నీ నావని చెప్పుకుంటున్నాడు, అవన్నీ కరెక్టే. కానీ వాళ్ళు అవన్నీ ఎవరు ఆలోచిస్తారు, విలేజ్లో ఉన్నవాళ్ళు నాకు ఇవన్నీ వచ్చాయి అనుకుంటారు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతోంది మన ముఖ్యమంత్రినా అనుకుంటారు, ప్రధానమంత్రి మోడీ గారు చేశారు అవి ఆయనకే ఓటు వేయాలనుకోవటానికి అసలు ఆ స్టేట్లో బీజేపీ అనే పార్టీకి అసలు స్టాండింగ్ లేని పార్టీ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు నేను కలిసి వెళ్ళి ఒక పార్టీ పెట్టామనుకోండి ఇండియాలో మనకి ఎందుకు ఓటు వేస్తారు ఎవరైనా, మంచివాళ్ళమే మన ఇద్దరం అనుకుందాం కాసేపటి వరకు, కానీ మన ఇద్దరికి ఎందుకు వేస్తారు ఓటు?
ఓకే
అట్లా ఉంది బీజేపీ. బీజేపీ ఏంటంటే ఆ ఏదో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఆ ఓవైసీ గారిని నాలుగైదు తిట్టుకుంటూ వాళ్ళు ఎన్ని 100 ఏళ్ళైనా కూడా కేవలం ఆ 10 సీట్లు మాత్రమే తిట్టుకుంటూ ఓవైసీని అది చేస్తా ఇది చేస్తా అంటూ బతికేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మిగతా తెలంగాణలో అంతగా పట్టలేదు. రెండో పాయింట్ ఏంటంటే మిగతా తెలంగాణ పట్టలేదు అనగానే మన బీజేపీ మిత్రులు నా మీదకి వచ్చేస్తే ఏమంటారంటే కరీంనగర్లో బాగానే ఉన్నాం, మహబూబ్ నగర్ అదేంటి నిజామాబాద్లో బాగానే ఉన్నాం అంటారు. ఎక్కడ బాగున్నారు వాళ్ళు, బాగుండటం అంటే వాళ్ళు బాగుండాలి అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీలో 40% కంటేనో 30% కంటేనో ఎక్కువ ముస్లిమ్స్ ఉంటే వీళ్ళు ఒక తకియా బేస్డ్ అనమాట విక్టిమ్హుడ్ బేస్డ్ క్యాంపెయిన్ చేసుకుని ఆ ఏరియాల్లో కాస్త ఓట్లు వస్తూ ఉంటాయి.
ఓకే
రియాలిటీ ఏంటంటే వాళ్ళు అసలు ఆ స్టేట్లో ఏమీ లేరు, ఉన్నారు అనేది ఒక మిథ్య అనమాట. సో అలాంటి పార్టీకి సంబంధించి మోడీ నేను చేశానని చెప్పుకున్నా ఎందుకు వేస్తారు ఓటు ఎవరైనా, అసలు పార్టీయే లేదు, పార్టీ ఆపరేటర్సే లేదు ఎక్కడ.
సో సో బీజేపీ ఎట్లాగూ ఒక నాన్ స్టార్టర్ అనుకోండి, వాళ్ళ గొడవ అంటే వాళ్ళకంత సత్తా లేదు. మరి మన తెలుగుదేశం మిత్రుల గురించి మీరేం చెప్పట్లేదు?
తెలుగుదేశం మిత్రుల గురించి నేను ఎందుకు చెప్పట్లేదంటే అది ఒక అది జనాభాలో కొంతమంది మీడియా మాది చిన్న మీడియా మనం ఏదో మీరు నేను అమెచ్యూర్గా ఇట్లా రేడియోలో మాట్లాడుకుంటూ ఉంటాం, మరి మల్టీబిలియన్ డాలర్ మీడియా అంతా ఊరికే హైప్ చేసి ప్రొజెక్ట్ చేశారు తెలుగుదేశం అనేది ఎగ్జిట్, ద డే తెలంగాణ ఫార్మ్ అయిన రోజు తెలంగాణలో తెలుగుదేశం ఎగ్జిట్ అయిపోయింది. అవ్వలేదు అనుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఊహాగానాల్లో వాళ్ళు ఉంటున్నారు ఏదో చేసేయగలుగుతామని. ఈసారి ఆ ఊహాగానాలు కూడా దెబ్బతీశారు జనాలు, ఏంటంటే నువ్వు అసలు ఇక్కడ లేవు ఎందుకు మళ్ళీ నుంచుంటున్నావు అనేటట్టు చెప్పారు ఒక ఒక మంచి వాళ్ళకి ఇప్పటికైనా అర్థమయ్యి మనకి సంబంధం లేదు తెలుగుదేశానికి తెలంగాణతోటి, ఏదో ఆంధ్రప్రదేశ్లో అయినా సరిగ్గా ఉండటానికి ట్రై చేద్దాం అనుకుంటే ఆ పార్టీకి ఏమైనా మంచిది, ఇంకా ఏదో చేయాలి తెలంగాణలో అంటే ఆ రోజులు అయిపోయినాయి. హిస్టరీ ఇస్ హిస్టరీ, ఒకప్పుడు చేసాము మొత్తం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది అప్పుడు ఏదో అయిపోయింది, ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ గౌరవం ఉంది అటు కానీ ఇటు కానీ అయిపోయింది, ఆ తరహా అయిపోయింది మనందరికీ వయసు వచ్చేస్తా.
ఎప్పుడైతే తెలంగాణ 5 ఏళ్ల క్రితం అయిందో అప్పుడే ఇంకా తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ మీడియా ఎంత చేసినా కూడా చాప్టర్ క్లోజ్ అంటారు అక్కడ అక్కడ
అయిపోయింది అది చాప్టర్.
మరి అంత పెద్ద పార్టీలో ఉన్నటువంటి కేడర్ కానీ అంటే అభిమానులు సానుభూతి పరులు ఓటర్లు వాళ్ళంతా ఎటైపోయినట్టు?
వాళ్ళ పార్టీయే కదండి టీఆర్ఎస్ లో సగం పార్టీ,
సగం మంది అటు వెళ్ళిపోయారంటారు.
క్యాడర్ అయినా, టీఆర్ఎస్ క్యాడర్ అంటే ఒకప్పుడు టీడీపీ క్యాడర్.
సో ప్రెటీ మచ్ టీఆర్ఎస్ తినేసింది,
అయిపోయింది తెలు. టీఆర్ఎస్ ఈజ్ ద టీడీపీ వర్షన్ ఆఫ్ తెలంగాణ, అంతే. కాదనొచ్చు కానీ అది వేరు ఇది వేరు అని ఎన్నో ఏవేవో చెప్తారు, కానీ డెఫినేషన్ వైజ్ టీఆర్ఎస్ ఈజ్ టీడీపీ వర్షన్ ఆఫ్ తెలంగాణ.
ఓకే డన్ డీల్. ఓకే నెక్స్ట్ మరి ఈ లెక్కన లెట్స్ గో టు మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్.
మధ్యప్రదేశ్ లో అంటే ముఖ్యంగా ఈసారి ఎట్లా గట్లయినా గెలుస్తాడా అని అన్నారు కదా శివరాజ్ సింగ్ చౌహాన్.
అనుకున్నారు, జరిగిందే. అచ్చా అంటే ఎగ్జిట్ పోల్స్ టైంకి తేలిపోయింది ఏమనంటే మధ్యప్రదేశ్ లోను వీటిలన్నిట్లో బీజేపీ ఓడిపోతుంది, ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని తేలిపోయింది. కాకపోతే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఈ తెలంగాణ ఎలక్షన్కి, వీటికి సంబంధం లేదు. వీటిల ఎలక్షన్స్లో ఏమైందంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాపెన్. వరల్డ్లో ఈ డెమోక్రసీలో ఇప్పుడు ఏమైందంటే డెమోక్రటిక్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఈ సోషల్ మీడియా, మళ్ళీనేమో డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఇవన్నీ వచ్చిన తర్వాత
మీరు అన్ని బజ్ వర్డ్స్ అన్ని చెప్తున్నారు మా శ్రోతలకి.
బజ్ వర్డ్స్ కాదు, ఇది చాలా ఇంపార్టెంట్.
చెప్పండి చెప్పండి.
ఎవరు శ్రోతలు వింటుంటే వాళ్ళకే మంచిది ఇది.
అబ్సల్యూట్లీ.
ఐ మీన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందనుకోండి అంత ఫేక్ న్యూస్ ఇస్తున్నారు. అంటే నేనేదో మన ఇద్దరం గ్రేట్, మన ఇద్దరం చెప్పేదే కరెక్ట్, మాదే వినండి, మీవన్నీ వదిలేయండి అని కాదు శ్రోతలకు చెప్తోంది. కాకపోతే ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక ఒక కొత్త తరహా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ అయింది. దాని పేరు ఏమంటారంటే మైక్రో టార్గెటింగ్ అంటారు.
మైక్రో టార్గెటింగ్, ఓకే.
మైక్రో టార్గెటింగ్ యొక్క ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగిందంటే వరల్డ్ మొత్తంలో, అక్రాస్ ద వరల్డ్, అబౌట్ ఒక 10 ఏళ్ల క్రితం స్వీడన్ లో జరిగింది.
ఓకే.
ఒక అదేదో పార్టీ ఉండేది, పైరేట్స్ పార్టీ అనుకున్నా కానీ అది కాదు, ఆ పేరు మర్చిపోయాను అనమాట. అది వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు రియల్లీ రోగ్స్. రోగ్స్ అంటే దే డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, ఇదేదో గెలిచేయాలి, మనం ఏదో చేసేయాలి, అదేం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. సో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తరహాలో ఎగ్జాంపుల్ తీసుకుందామంటే ఇప్పుడు గోదావరి జిల్లాకు వెళ్ళారనుకోండి, కందా బచ్చల్ కూర అనే వంటకం చాలా ఇష్టం వాళ్ళకి, అక్కడ ఫేవరెట్, అక్కడ ఫేమస్ అది, రైట్. అలానే పక్కనే ఉండే విజయవాడకు వచ్చారనుకోండి, పునుగులు అనే చిరుతిండి చాలా ఇంట్రెస్టింగ్ గా దొరుకుతుంది మీకు అక్కడ. సో మీరు గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే కందాబచ్చల్ని ఎత్తి పెంచి పోషించి అది అంతకంటే గొప్పది లేదని చెప్పటమే కాకుండా అక్కడ పునుగులు అంటే అసలు పురుగులతోటి సమానం, అంతకంటే దరిద్రం ఉండదు, అది తింటే కడుపులో నొప్పి వస్తుందని చెప్తారు.
ఓకే మరి ఇక్కడికి వచ్చినప్పుడు
ఇక్కడికి వచ్చి ఏం చెప్తారంటే కందాబచ్చలు అంటే అంతకంటే వరస్ట్ ఇంకోటి ఉండదు, అది కంపు కొడుతుంది.
ఎవరికి ఏది కావాలో అది చెప్తాం.
ఎవరికి ఏది కావాలో చెప్తే సరిపోదు, ఎవరికి నచ్చే అబద్ధాలు వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ అబద్ధ రెండు పాజిటివ్ నెగిటివ్.
సో ఇప్పుడు దానికి మధ్యప్రదేశ్ ఎలక్షన్స్ లో అంటే
చాలా ఉంది సంబంధం వాటికి.
చెప్పండి చెప్పండి.
ఇది మైక్రో టార్గెటింగ్ అంట. ఇప్పుడు ఏమవుతుందంటే మైక్రో టార్గెటింగ్ లో ఆ గోదావరి జిల్లా వాళ్ళకి ఈ విజయవాడలో ఏం చెప్పానో వాళ్ళకి తెలియదు, విజయవాడలో వాళ్ళకి నేను గోదావరి జిల్లాకు వెళ్ళి ఏం చెప్పానో తెలియదు. ఈ తెలియకుండా చేయటం, ఎక్కడిదక్కడ చేయటం అనేది లోకలైజ్డ్ గా చేసి ఆ ఓట్స్ సంపాదించుకోవటం అనేదే మైక్రో టార్గెటింగ్ అంటారు. ఇప్పుడు మీరు ర్యాలీ పెట్టారనుకోండి, ఒక బిగ్ ర్యాలీ పెట్టారనుకోండి, ఎక్కడో రాజమండ్రిలో పెట్టారనుకుందాం. ఈ ఎగ్జాంపుల్ వెరీ ఇంపార్టెంట్ అండి మూడు ఎలక్షన్స్ కి. మనం తెలుగు ప్రజలకు చెప్తున్నా కూడా తెలుగులో ఉండేది లోకలైజ్డ్ గా చెప్పుకుందాం అనమాట. ఇప్పుడు రాజమండ్రిలో నేను ర్యాలీ పెడతాను, మోడీ గారి ర్యాలీ. ఆ ర్యాలీ అందరూ వినేస్తారు, విజయవాడ వాళ్ళు వింటారు, రాజమండ్రి వాళ్ళు వింటారు. ఈ ర్యాలీలో ఏం చేస్తానంటే నేను అసలు ఏవి ఇంపార్టెంట్ మాట్లాడను. ర్యాలీలో ఏముంది, రాజమండ్రి వెళ్ళినప్పుడేమో మేడ్ ఇన్ రాజమండ్రి సెల్ ఫోన్ తయారు చేస్తానని చెప్తాను, విజయవాడ వెళ్ళినప్పుడేమో మేడ్ ఇన్ విజయవాడ సెల్ ఫోన్ తయారు చేస్తానని చెప్తాను, ఏ జిల్లాకు వెళ్తే అక్కడ ప్రతి చోట మేడ్ ఇన్ ఆ జిల్లా పేరుతో నేను సెల్ ఫోన్ తయారు చేసే ఫ్యాక్టరీ పెడతాను అని చెప్తాను. నిజానికి సెల్ ఫోన్ తయారు చేసే ఫ్యాక్టరీలు ప్రపంచంలో ఎన్నున్నాయి, ఏ దేశంలో అయినా ప్రతి ఊళ్ళో ఉంటాయా అసలు అవి? మన రాహుల్ గాంధీ గారు ఎక్కడ స్పీచ్ చెప్పినా ఆ ఊరు పేరుతో మేడ్ ఇన్ ఆ ఊరు పేరుతో సెల్ ఫోన్ తయారు చేస్తాను అని చెప్పారు. అంటే ఏంటి, అబద్ధాలే కదా అవి.
ఓకే, సో ఇప్పుడు వచ్చారు. సో ప్రెటీ మచ్ వీళ్ళు మధ్యప్రదేశ్ లో నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పారు.
అక్కడ నేను చెప్పింది చాలా తక్కువ, ఇంకా అసలు చెప్పనే చెప్పలేదు మీకు విశేషాలు అనమాట. అట్లా వాళ్ళు దీన్ని మైక్రో టార్గెట్ చేయటం, ఇది ర్యాలీలో ఇలా చేస్తున్నాను. నా లోకల్ క్యాడర్ ఏం చేస్తారంటే, నేను చెప్పిన కందాబచ్చలి కొనుగోలు టైప్ పనులు ఆ కింద బూత్ లెవెల్ దగ్గర చేస్తారు అనమాట. సో దీన్ని ఏంటంటే క్యాంబ్రిడ్జ్ అనలిటికా బాగా ఒక గ్రేటెస్ట్ ఏజెన్సీ అనమాట, వాళ్ళు డిస్రప్టివ్ వే ఆఫ్ విన్నింగ్ ఎలక్షన్స్ అని వాళ్ళు చాలా పాజిటివ్ వే వేరు, నేను చేసింది ఇది, నేను ఇది చేస్తాను, నా పాలసీ ఇది అని చెప్పుకుని విన్ అయిన ఎలక్షన్స్ అంతా ఒక తరహా. నౌ డెమోక్రసీస్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఇన్ పెరిల్. అంటే ఏంటంటే ఎక్కడ ప్రతి చోట ఉండే ప్రజాస్వామ్యంకి చాలా దెబ్బ పడేటట్టే ఉంది ఇప్పుడు జరుగుతున్న ఈ కొత్త తరహా క్యాంపెయిన్ మోడల్లో. ప్రజలని టూ మచ్ లోకలైజ్ చేసేస్తున్నారు. అంటే ఏంటంటే నేషనల్ ఎలక్షన్ గెలవటానికి బూత్ లెవెల్ దగ్గరికి వెళ్తాను, ఆ బూత్లో ఈ రోడ్డు వేయలేదు కాబట్టి, ఇక్కడ కాలువ అంతా చండాలంగా ఉంది కాబట్టి మోడీ గారే కారణం, ఆ పక్క బూత్కి వెళ్ళి వాళ్ళకి అది వేయలేదు మీకు మంచిదైంది అని చెప్పి రెండు సపోజ్ రెండు ఊళ్ళ మధ్య కొట్లాడుతుంది అనుకో, ఈ ఊళ్ళో వెళ్ళి వీళ్ళ తరఫున మాట్లాడతాం, వీళ్ళదే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతాం, ఆ ఊళ్ళో వెళ్ళి కూడా వాడిదే కరెక్ట్ అని మాట్లాడతాం. ఇప్పుడు మీకు నాకు కొట్లాడుతుంది అనుకుందాం, మీ దగ్గరకు వచ్చి రమణ వరస్ట్ గాడ్ అని చెప్తాను, నా దగ్గరకు వచ్చి భాను వరస్ట్ గాడ్ అని చెప్తాను.
ఓకే,
అర్థమైందా? ఈ టైప్ లో దీన్ని మైక్రో టార్గెటింగ్ తోటి ఎవరికి ఏది నచ్చేటట్టు వాళ్ళు వీడు నన్ను మోసం చేస్తున్నాడా, వీడు ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనే అవకాశం లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనే దాని మీద ఫస్ట్ అనలైజ్ చేస్తారనమాట, అనాలిసిస్ చేస్తారు, అనాలిసిస్ చేసి చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి కూడా ఉంది,
దీన్ని కొంచెం మనం పొడిగిస్తూ వెళ్తున్నాము. సో మీరు చెప్పింది ఇది ఒక్క మధ్యప్రదేశే కాకుండా
ఛత్తీస్గఢ్
రాజస్థాన్ లో కూడా ఇదే చేశారా?
అన్ని చోట్ల ఇదే జరిగింది. ఎలా జరిగింది అంటే, అసలు ఈ విషయం చెప్తాను ఎగ్జాంపుల్స్ తీసేసి, వాళ్ళు కర్ణాటక ఎలక్షన్స్ అయిపోగానే మహాగఠబంధన్ తయారు చేద్దాం అనుకున్నారు.
అవును,
మహాగఠబంధన్ ప్రకారం ఏంటి, కాంగ్రెస్ ఎస్పీ బిఎస్పీ అందరూ కలిసి ఉంచేవాళ్ళు లెక్క ప్రకారం, రైట్? కానీ ఏం చేశారు, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో అలా అలా కలిసి ఉంచవద్దు, మనం వేరువేరుగా నుంచుందాం అని చెప్పుకున్నారు. ఎందుకని చెప్పుకున్నారంటే, అదేదో పిచ్చోళ్ళు అనుకున్నారు, చదివే న్యూస్ చదివేవాళ్ళు అందరు, పిచ్చి కాదు అది, ఒక స్ట్రాటజీ. అది స్ట్రాటజీ ఏంటంటే, ఒక ఎస్సీ ఎస్టీ లా ఒకటి ఉంది, అట్రాసిటీస్ లా అని, అది ఎప్పటి నుంచో ఉంది, అది ఇంప్లిమెంట్ అయిపోయి ఉంది ఎప్పటి నుంచో, కాకపోతే సుప్రీంకోర్టు దాన్ని కెలికి బయటికి లాగి ఇది రాంగ్ అంది. అది రాంగ్ అనేటప్పటికల్లా బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇది రాంగ్ అంటే మనకి దెబ్బ కొడుతుంది, ఎస్సీ ఎస్టీ ఓట్లన్నీ పోతాయని చెప్పి దాన్ని ఆర్డినెన్స్ కింద పాస్ చేశారు. ఆర్డినెన్స్ కింద పాస్ చేయగానే ఏం చేశారంటే, ఈ ఇప్పుడు నేను చెప్పిన మైక్రో టార్గెటింగ్ ప్రకారం ఈ మధ్యప్రదేశ్ రాజస్థాన్ వాటిల్లో ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మోడీ మిమ్మల్ని బాగా అన్యాయం చేసేస్తున్నాడు, మీ అందరికీ దెబ్బ కొడుతున్నాడు, వాళ్ళతో మిమ్మల్ని కొట్టించాలని ఇలా కూడా సుప్రీంకోర్టు కొట్టేసినా కూడా పాస్ చేసేసాడు, మేము మీ తరఫున ఉన్నామని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళతోటి కాసిన ర్యాలీలు వాళ్ళతోటి ప్రొటెస్ట్లు అన్నీ చేయించి ఎక్కువగా బ్రాహ్మిన్స్ వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరికీ ఎక్కువగా టికెట్లు ఇచ్చేసేసి వీటిలన్ని చోట్ల చూడండి మీకోసం అని చెప్పి నేను బిఎస్పీ తోటి గట్బంధన్ కూడా వెళ్ళట్లేదు, సాక్రిఫైస్ చేస్తున్నానని చెప్పి ఈ స్టేట్స్లో బిఎస్పీ తోటి కలవని కూడా కలవలేదు. ఇది టాక్టికల్గా ఈ మూడు స్టేట్లకు మాత్రం ప్రస్తుతం బీజేపీని ఓడించాలి కాబట్టి కలవకుండా ఎన్నికల్లోకి వెళ్ళారు అన్నమాట. అది వాళ్ళు స్ట్రాటజిక్ అండ్ టాక్టికల్ ఇవన్నీ చేసి ఇంత కష్టపడితే, రియల్లీ ఇంత కష్టపడిన తర్వాత మధ్యప్రదేశ్లో కేవలం ఒక ఫ్యూ సీట్స్, 4,000 ఓట్లు మాత్రం తోటి వాళ్ళు బీజేపీని ఓడించగలిగారు సక్సెస్ఫుల్గా.
ఓకే, ఇంకా వాళ్ళది ప్రతి మచ్
అది అన్నమాట జరిగింది. సో సమ్మరీ ఏంటంటే, ఒక క్యాస్ట్ కాంబినేషన్స్ యొక్క ఫిజర్స్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని నెక్స్ట్ మైక్రో టార్గెటింగ్ చేసుకుని గెలిచారు. నేను ఇందాక మైక్రో టార్గెటింగ్ గురించి చెప్పినప్పుడు మీకు ఒక విషయం చెప్పలేదు, వెరీ ఇంపార్టెంట్ విషయం. ఎలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు అంటే, ఒక స్టేట్లో ఒక పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ ఎగ్జాంపుల్ తీసుకుని, బీజేపీకి 55% ఓటు వచ్చింది అనుకుందాం స్టేట్ మొత్తం కలిపి, అప్పటికీ కూడా ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే అవకాశం ఉంది ఈ మైక్రో టార్గెటింగ్ వలన. ఎందుకంటే ఒక ఒక సీట్ ఉందండి, ఆ సీట్లో నేను చేయాలనుకున్న మైక్రో టార్గెట్స్ ఏమీ లేవు. ఆ సీట్ని నేను ఏం చేస్తానంటే పట్టించుకోను. అప్పుడు ఏమవుతుంది, ఆ సీట్లో బీజేపీకి 300,000 మెజార్టీ వచ్చేస్తుంది. ఇంకో సీట్ ఉంటుంది, ఆ సీట్లో నేను పట్టించుకున్న చోట కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క సీట్లో 10 ఓట్ల చొప్పున మెజార్టీ వచ్చింది అనుకుందాం. స్టేట్ మొత్తం మీద చూసుకుంటే బీజేపీకి మెజారిటీ ఉంటుంది, కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచే చోట మైక్రో టార్గెటింగ్ వల్ల కాంగ్రెస్కి సీట్ల మెజారిటీ రావచ్చు. సో అలాంటిదే జరిగింది మధ్యప్రదేశ్లో. మధ్యప్రదేశ్లో ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకే ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ మన శ్రోతలు కానీ మీరు కానీ మర్చిపోయి ఉంటారు, సేమ్ థింగ్ గుజరాత్లో కూడా ట్రై చేశారు. కొన్ని సీట్లు కనుక బీజేపీ ఓడిపోయి ఉంటే అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయి ఉండేది, అక్కడ బీజేపీ సేవ్ చేసుకోగలిగింది. అక్కడ కూడా అంతే అయింది, బీజేపీకి 56% ఓట్లు వచ్చిన స్టేట్ కాంగ్రెస్కి వెళ్ళిపోయి ఉండేది ఇంకొక 10 సీట్లు ఓడిపోయి ఉంటే. సో దిస్ ఈజ్ ఎ న్యూ ట్రెండ్. ఈ ట్రెండ్ని ఇది క్లియర్ కట్గా ప్రజలు శ్రోతలు అందరూ అర్థం చేసుకోవాలి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఎందుకు అవుతోంది అనేది. ఏంటంటే మన పక్కవాడి గురించి, పక్కవాడికి వీడేం చెప్పాడు మనకేం చెప్తున్నాడు, ఇదంతా అసలు నిజమేనా అనే ఆలోచన లేకుండా ఎన్నికల్లో ఇక నుంచి ప్రజలు ఓట్లు వేస్తే కనుక ఇదే అవుతుంది. కానీ ప్రజలు అలానే ఓటేస్తారు కూడా, దీన్ని ఎవరేం చేయలేరు. ద మోస్ట్ నెగిటివ్ ఫీచర్స్ ఆఫ్ డెమోక్రసీ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ యూజింగ్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ కాల్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
వండర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ ఐ థింక్ వీల్ కొంచెం మనము ఎక్స్టెండ్ చేస్తూ పోయాం దీన్ని. తర్వాత మిజోరాంలో అది జరగనట్టుంది.
మిజోరాం చాలా చిన్న స్టేట్ అండి. అక్కడ ఒక రూల్ ఉంది ఇండియాలో, అతి చిన్న, ఎంత చిన్న స్టేట్ అయినా మినిమం అసెంబ్లీలో 60 సీట్స్ ఉండాలి అని. సో ఒక్కొక్క సీటు ఒక్కొక్క వేరే స్టేట్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఒక వార్డ్ కంటే కూడా తక్కువ నెంబర్ ఆఫ్ జనం ఉంటారు అక్కడ. అది యాక్చువల్లీ ఆ స్టేటే ఎంత చిన్నదంటే ఇంకో స్టేట్లో ఉండే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంత కూడా ఉండదు అది అనమాట. సో అందుకని అక్కడ అంత ఎక్కువ ఎవరు చేయలేరు. అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్, అది అదొక ట్రైబల్ స్టేటు. మిజో నేషనల్ ఫ్రంట్ అనేది ఉంది, ఆ మిజోరం పక్క సపరేట్ స్టేట్ అవటానికి కారకులైన వాళ్ళు, వాళ్ళకి కాంగ్రెస్కి మధ్య ఎలక్షన్. అది కాంగ్రెస్ పవర్లో ఉండేది, కాంగ్రెస్ ఓడిపోయింది.
ఓకే, లెట్స్ టేక్ ఎ బ్రేక్ అండి. ఐ థింక్ మనము చాలాసేపటి నుంచి మొత్తం ఈ సెక్షన్ అంతా కొంచెం ఎక్స్టెండ్ చేశాము. సో ఓవరాల్గా ఐ థింక్ లోకలైజ్డ్ క్యాంపెయిన్తో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఆల్ రైట్, నెక్స్ట్ మీకు మిడిల్ క్లాస్ లో కొంచెం గొడవ జరుగుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఏమంటున్నారు అంటే, మోడీ మాకేం చేయట్లేదు అని అంటున్నారు. దాని గురించి ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ మాట్లాడదాం.
తప్పకుండా.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. Iti Bharatiya Swaram.
Welcome to Mind Media, the voice of India. Iti Bharatiya Swaram. Welcome back to Samakalina Vishleshana with Ramana Muppala. Iti December 19th, 2018 recording. రమణ గారు, చక్కటి విశ్లేషణ అది ఎన్నికలది. ఇప్పుడు ఈరోజు ఈ షోలో మనం ఏమనుకుంటామంటే నెక్స్ట్ సెక్షను మిడిల్ క్లాస్ గొడవలు మోడీ గారితో, తర్వాత చివరిలో రఫైల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. సో డిమానిటైజేషన్ జిఎస్టీ జరిగినప్పటి నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళు భారతదేశంలో ఒకటే గొడవ, మాకేం రావట్లేదు, మాకేం లేదు, ఏమన్నా అడిగినా కూడా మాకేంటి, మాకేం లేదు.
మిడిల్ క్లాస్ అంటే డిఫైన్ చేయాలి ఇక్కడ
మీరు మళ్ళీ,
ఎందుకంటే మిడిల్ క్లాస్ అందరికీ లేదు, ఇది అర్బన్ మిడిల్ క్లాస్ ప్రాబ్లం.
ఓకే,
ఎందుకంటే రూరల్ మిడిల్ క్లాస్ కి బానే ఇచ్చారు అన్ని, వాళ్ళకి ముద్రా యోజనలో మీరు కనుక నెంబర్ ఆఫ్ లోన్స్ ఇన్ ముద్రా యోజన కౌంట్ చూసినా కూడా యూ విల్ అండర్స్టాండ్ అన్నమాట. ఇంకోటి రూరల్ ఏరియాస్ వాళ్ళందరికీ కూడా పూరర్ సెక్షన్స్ అప్ టు ఈ అమౌంట్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ గ్యాస్ కనెక్షన్స్, వాటిల్లో సబ్సిడీలు, ఇంకా ఎలక్ట్రిసిటీ ఇళ్లలోకి వెళ్ళటం, మళ్ళీనేమో అవన్నీ కాకుండా ఇళ్ళు కట్టించడం, పక్కా ఇళ్ళు కట్టి ఇవ్వటం మిడిల్ క్లాసెస్కి, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి, జనాలకి, అన్నిటికంటే పెద్దది కొత్తగా లాంచ్ చేసింది ఆయుష్మాన్ భారత్, హెల్త్ కేర్ ఒకటి, బాగానే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ సెంట్రల్ స్కీమ్స్లో బాగానే చేశారు వాటిలందరికీ. ఈ పర్టిక్యులర్ నెగిటివిటీ ఉన్నది అర్బన్ మిడిల్ క్లాసెస్లో ఉంది, వాళ్ళ దగ్గరే ఈ డిమానిటైజేషను జిఎస్టీ వీటి మీద నెగిటివిటీ ఉంది.
ఓకే, పెట్రోల్ది, ప్రతిసారి పెట్రోల్ అయినప్పుడల్లా మాకేదో జరిగింది, మాకేం అసలు.
ఒకసారి ఇవాళ్ళు వెళ్ళి పెట్రోల్ రేటు మన శ్రోతలు కానీ మీరంటే ఇక్కడ ఉన్నారు అమెరికాలో, ఎవరినైనా మీరు ఒకసారి వెళ్ళి అడగండి పెట్రోల్ రేట్ ఎంత ఉందని. ఇవాల్టి రేటు 2013లో ఉన్న రేట్ కంటే తక్కువ ఉంది.
2013లో కన్నా తక్కువ ఉందంటారా?
ఇవాళ్ళు వెళ్ళి చూసుకుంటే రేటు 2013లో ఉన్న కాస్ట్ కంటే కూడా తక్కువ ఉంది.
రియల్లీ? అది నమ్మశక్యంగా లేదు.
మరి అదే నమ్మశక్యంగా మీకు లేనిదే ఈ అర్బన్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా నేను నమ్మనంతే. నువ్వు ఏదైనా చెప్పు, నాకు పెట్రోల్ ఎక్కువ కమ్ముతున్నారు, అంతా మోడీనే కారణం.
మరి ఆ రకంగా అంటే ఓకే, మీరు
వాళ్ళ ప్రాబ్లం నేను చెప్తాను. ఇప్పుడు 2013లో గవర్నమెంటు 80+ రూపాయలకి పెట్రోల్ అమ్మినప్పుడు అది యాక్చువల్ రేట్ ఎంత ఉండేదంటే, ఒకవేళ సబ్సిడీ ఇవ్వకపోతే కనుక 101 రూపాయలు ఉండేది.
ఓకే,
సో పాపం ఆ గవర్నమెంట్ 101 రూపాయలు తీసుకోకుండా వీళ్ళ దగ్గర 80 రూపాయలే తీసుకుంది, అంటే 20 రూపాయలు సబ్సిడీతో అమ్మింది వీళ్ళకి. ఆ 20 రూపాయలు అన్ని ఎవరినెత్తినో వేసింది, తర్వాత దేశాన్ని అప్పులు పాలు చేసి ఆ అప్పులన్నీ తీర్చుకోవటానికి మన దగ్గరే తర్వాత తవ్వి డబ్బులు తీస్తారనేది ఎవరికి పట్టదు అనమాట. నాకు 20 రూపాయలు సబ్సిడీ ఇచ్చింది అప్పుడు గవర్నమెంట్, నువ్వేం చేస్తున్నావు, నాకు 60 అమ్ముతున్నావు, దాన్ని 40 ఎందుకు అమ్మలేవు? నువ్వు 40 అమ్మకుండా 60 అమ్ముతున్నావు కాబట్టి నువ్వు నా దగ్గర దోచుకుంటున్నావు. నువ్వు నాకు నచ్చలేదు, నీ ఫేస్ నాకు నచ్చలేదు, అది ఫీలింగ్ అంటారు. దీన్ని ఏంటంటే వాళ్ళ యొక్క ప్రస్తుతం ఉన్న ఫీలింగ్ అన్నమాట. ఏమి నాకు స్పెషల్గా చేయలేదు అనే ఒక ఫీలింగ్ ఉంది అర్బన్ మిడిల్ క్లాస్లో. ఇంకోటి ఏంటంటే అలానే డిమానిటైజేషన్ అప్పుడు ఏంటంటే మనం బాహుబలి సినిమా కోసం లైన్లో ఎండలో నుంచో ఉంటాం, కానీ ఏదో ఒక 4 రోజులు లైన్లో ఏ ఏటీఎం దగ్గర కొంత డబ్బు తీసుకోవడానికి నుంచోవటం అంటే మనకి మహాపచ్చ. గవర్నమెంట్ చేసేదానికి ఏదైనా మనం కష్టపడాల్సి వస్తే మనకు కోపం వస్తుంది. ప్రైవేట్గా మనం ఎన్నైనా చేసుకోగలుగుతాం. జస్ట్ స్టార్బక్స్ కాఫీ తీసుకోవటానికి 2 గంటల లైన్లో నుంచోమన్నా నుంచుంటాం. ఇంట్లో పెట్టి అమ్మ కాఫీ పనికిరాదు, మనకి స్టార్బక్స్ కాఫీనే కావాలి, 150 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి అన్నమాట. ఇదంతా ఏంటంటే అర్బన్ మిడిల్ క్లాస్ యొక్క మైండ్ సెట్ మనం మాట్లాడుతోంది అన్నమాట. అది డిమానిటైజేషన్ వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవుతుంది, అర్బన్ మిడిల్ క్లాస్కి కష్టాలు వచ్చాయి ఏటీఎంలో డబ్బులు దొరకపోవటం అనేది. దానికి తగ్గట్టుగానే మరి సిటీలన్నింటిలో డిజిటల్ ఎకానమీ బాగా గ్రో అయింది కదా, అందరూ పేటిఎం వాడుతున్నారు, అన్ని టైప్స్ ఆఫ్ డిజిటల్ పేమెంట్సే వాడుతున్నారు, క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ రూపే కార్డ్స్ అన్నీ వాడుతున్నారు. క్యాష్ కొన్ని చోట్ల కావాల్సి వస్తుంది, అది కూడా కొన్ని రోజులు దొరకలేదు. అది పాపం ఆయన చేసిన మహాపాపం కింద లెక్క వీళ్ళకి అదొక్కటి.
అంటే ఇది ఎక్కడ, వేర్ డస్ ఇట్ ఎండ్,
వేర్ డస్ ఇట్ ఎండ్ అంటే దానికి అది లాంగ్ హిస్టరీ అండి. మన దేశంలో ఒక టైప్ ఆఫ్ బ్రెడ్ క్రమ్స్ థ్రోయింగ్ అట్ పీపుల్ గివింగ్ సబ్సిడీస్ సమ్ టైప్లో అదొక అలవాటు అయిపోయింది మనకి. ఏంటంటే అదొక వీఆర్ ఆల్ ట్యూన్డ్ టు దట్ వే అనమాట. నాకేమిచ్చాడు, నా దాన నేను బాగానే బతికితే బతికేటట్టు నన్ను చేశాడు అనుకో, అది నచ్చదు మనకి. ఏదో ఒకటి ఇవ్వాలి గవర్నమెంట్ అన్నాక, నాకేమిచ్చాడు. ఆ ఫీలింగ్ పెరిగిపోయింది అర్బన్ మిడిల్ క్లాస్లో. అదొకటిను జిఎస్టీలో కొంచెం జిఎస్టీ ఆల్సో జిఎస్టీలో కూడా వాళ్ళకి అందరికీ నష్టం వచ్చింది లేదు. జిఎస్టీ కూడా చెప్తున్నాను వినండి, ఫ్యాక్ట్స్ ఆఫ్ జిఎస్టీ. బిజినెస్ మెన్ పక్కన పెడదాం, స్మాల్ బిజినెస్ మెన్ కాసేపు. యావరేజ్ అర్బన్ మిడిల్ క్లాస్ అంటే సంబడి హూ ఇస్ గోయింగ్ టు, వాళ్ళు ఎవరైనా ఈ ఐటీలో వెళ్ళి ఉద్యోగం చేసేవాళ్ళు, ఒక పెద్ద ఉద్యోగం గవర్నమెంట్లో చేసి డీసెంట్గా ఒక రెంటల్ హోమ్ అని, ఒక చిన్న అపార్ట్మెంట్ అని, ఒక స్కూటరు ఒక కార్ కానీ నడుపుకునే వాళ్ళని అర్బన్ మిడిల్ క్లాస్ అంటాం మనం జనరల్లీ, రైట్?
రైట్.
వాళ్ళకి ఏం చే, వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళారనుకోండి, రెస్టారెంట్లో కూడా వాళ్ళు కనుక బిల్స్ దాచిపెట్టుకుంటే జిఎస్టీకి బిఫోర్ కంటే ఇప్పుడు జిఎస్టీ తర్వాతే ట్యాక్స్ తక్కువ కడుతున్నారు వాళ్ళు.
ఓకే.
కాతే ఇది ఇట్లా ఉంచండి, కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ ఏమవుతున్నాయంటే జిఎస్టీ వచ్చేటప్పటికల్లా, జిఎస్టీ అనేటప్పటికల్లా ఈ వ్యాపారస్తులు ట్యాక్స్ని ఇవైడ్ చేయలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, నేను ఎట్లాగూ ఇంక ఇవైడ్ చేయలేనని చెప్పి వాళ్ళకి వచ్చే లాభం కోసం దే యాడెడ్ అని వాళ్ళు యాడ్ చేసేసారు. అంత వాళ్ళ ప్రొడక్ట్ మీద కాస్ట్ పెరిగాయి, కొన్ని చోట్ల పెరిగాయి. బట్ ఏ సంవత్సరంలో అయినా అన్ని చోట్ల అసలు ఎక్కడా ప్రైసెస్ పెరగకుండా అసలు ఏ సంవత్సరమైనా ఉందే అసలు ఇండియా కానీ ప్రపంచం కానీ, అదే ఆలోచించుకోవట్లేదు. ఇదంతా ఒక రకమైన మూడ్ సెట్టింగ్ అనమాట. మూడ్ సెట్టింగ్లో ఏమైపోయిందంటే ఇలాంటివన్నీ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాను కానీ నాకేదో స్పెషల్గా చేయలేదు అనే ఒక విపరీతమైన ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. ఇంకోటి కూడా చెప్తాను, వన్ మోర్ ఎగ్జాంపుల్. వాళ్ళు 2013-14లో కట్టిన ఈఎంఐ పేమెంట్స్ కంటే ఇప్పటి ఈఎంఐ పేమెంట్స్ తక్కువ కాస్ట్, ఎందుకంటే వడ్డీ రేట్ పడింది అప్పటికి ఇప్పటికి. ఎంత వడ్డీ కడుతున్నావు నీ లోన్స్ మీద అనేది తక్కువే ఉంది ఇప్పుడు అనమాట. అది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ట్యాక్స్ రేటు కూడా, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కూడా తగ్గించారు, పెంచలేదు అనమాట ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. కాకపోతే ఏంటంటే ఇంగ్లీష్లో ఊంఫ్ ఫ్యాక్టర్ అంటారు. ఊమ్ ఫ్యాక్టర్ అంటే ఒక 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 హెడ్లైన్ బేస్డ్ ఫ్యాక్టర్ ఉండాలి. అంటే ఏంటి, గవర్నమెంట్ హ్యాస్ రిమూవ్డ్ ఆల్ ట్యాక్స్ టు ఎవ్రీ వన్, గవర్నమెంట్ హ్యాస్ రెడ్యూస్డ్ మన ఇంట్రెస్ట్ రేట్ టు 0.5%, పెట్రోల్ రేట్ టు 20 రూపీస్, ఈ టైప్లో ఒక ఊంఫ్ ఫ్యాక్టర్ ఉండేటట్టు ఏదో కనపడితే వావ్ గవర్నమెంట్ బాగా చేసింది అని అనుకుంటారు. గవర్నమెంట్ కనపడకుండా చేసినవేవి మనకి నచ్చట్లేదు, అది కనపడట్లేదు అన్నమాట. అది ఇప్పుడున్న మూడ్ సెట్టింగ్ వలన అర్బన్ మిడిల్ క్లాస్కి ప్రాబ్లంగా ఉంది. యాక్చువల్లీ నిజంగా కోపం వచ్చిన వాళ్ళు ఉన్నారు అర్బన్ ఏరియాస్లో. ఎవరంటే దేర్ ఆర్ నిజంగా ఇంపాక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కోపం వచ్చిన వాళ్ళు కాదు. ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఏంటంటే నిజం ఒకటి, మనం అర్థం చేసుకునేది ఒకటి టైప్ క్రౌడ్ ఇదంతా. అలా కాకుండా నిజంగా ఇంపాక్ట్ అయిన క్రౌడ్ ఉంది. వాళ్ళని మిడిల్ క్లాస్ అనాలో కాదో అది డిఫరెంట్ టాపిక్. అది మిడిల్ క్లాసే అనొచ్చు, ఎందుకంటే ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఇస్ నాట్ ఏ రిచ్ గై.
అంటే ఇక్కడ ఇక్కడనే నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నెలకి 100,000 రూపాయలు సంపాదించే వాళ్ళని భారతదేశంలో ఇప్పుడు మిడిల్ క్లాస్ అనొచ్చా?
వాళ్ళనే అర్బన్ మిడిల్ క్లాస్ అని అంటున్నారు.
అంటే మరి దే ఆర్ కంఫర్టబుల్ కదండి కంపారిజన్ తో. ఇన్ కంపారిజన్ మీరు
వాళ్ళు అలా కంపారిజన్ చూసుకోవట్లేదు. నేను 4 ఏళ్లలో 4 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాను ఇట్లా ఉన్నాను, ఇప్పుడు ఇలానే ఉన్నా కదా, బాగానే ఉన్నాను. కానీ గవర్నమెంట్ నాకు ఏం చేసినందువల్ల నేను ఏం చేయగలిగాను? నేను ఈ గవర్నమెంట్ వల్ల నేను ఏం పెరిగింది నాకు? ఇలా ఆలోచించుకుంటున్నారు వాళ్ళు. నేను ఎంత సేవ్ చేసుకున్నాను అనేది ఆలోచించుకోవట్లేదు.
నాకు అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఓకే, మరి దీనికి మిటిగేషన్ ఏంటి? వాట్ ఈస్ ద మిటిగేషన్? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా చేస్తారా ఎనీథింగ్? ఇప్పుడు ఇది ఇట్లాగే వదిలేస్తాడా గాలికి?
ఆయన సంగతి నేను చెప్పలేను. ఆయన పాస్ట్ ట్రాక్ ప్రకారం చూస్తే ఇట్లాంటి వాటిని పట్టించుకోడాయన. గుజరాత్లో ఎంత గొడవైనా సరే లోన్ వేవర్ అనేది ఇవ్వలేదు ఆయన. ఈ టైప్లో రేట్లు తగ్గించడం లాంటి పనులు చేయలేదు. ఇఫ్ హీ ఫాలోస్ గుజరాత్ మోడల్ హీ వోంట్ డూ, బట్ నౌ హీ హ్యాస్ టు ఫాలో ఇండియా మోడల్. కాబట్టి ఏమైనా చేస్తే చేయొచ్చు. అయితే ఒకటి ఉంది, ఒక జెన్యున్ది చేస్తాము అని బీజేపీ వాళ్ళు చెప్పింది ఒకటి ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చే రెవెన్యూ చాలా తక్కువ వస్తుంది, ఎలాగూ నెగ్లిజిబుల్ అది. ఇండియాకి ఉన్న రెవెన్యూ వచ్చే దాంట్లో అన్నెసెసరీగా అసలు ఈ ట్యాక్స్ కూడా ఎందుకు కలెక్ట్ చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ని? ఎనీబడి 10 లక్షలు ఆర్ 10 లక్షలు, నేను చెప్తున్న ఫిగర్ మేబీ 8 లాక్స్, 8 లక్షల కంటే సంవత్సరానికి వచ్చే డబ్బు తక్కువ ఉన్న వాళ్ళందరికీ అసలు కంప్లీట్ ఇన్కమ్ ట్యాక్స్ వేవ్ చేసేద్దాం అని ఒకటి ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎకానమీ ఇంకా ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు వాళ్ళు ఇట్లాంటి బోల్డెస్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి. ఒకవేళ పోనీ ఇంకా ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఎలక్షన్స్లో గెలవటం కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్లో చేయాలి అని అనుకుంటే ఆ పని చేయొచ్చు అన్నమాట. అలాంటి పనులు అంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే మిడిల్ క్లాస్కి కావాల్సింది ఊమ్ ఫ్యాక్టర్, ఒక బ్యానర్ హెడ్డింగ్లా కనపడాలి వాళ్ళకి, లేకపోతే వాళ్ళు నాట్ హ్యాపీ అనమాట. ఎలక్షన్ రిజల్ట్స్లో కూడా ఓడిపోయిందంతా ఎక్కువ అర్బన్ ఏరియాస్లోనే ఓడిపోయారు. ఒక ఫ్యూ ఇంకోటి చెప్తున్నా,
ఓకే,
ఒక 5 అర్బన్ సీట్స్ కనుక గెలిచుంటే కర్ణాటక వాళ్ళ చేతుల్లో ఉండేది, ఒక 4 అర్బన్ సీట్స్ కనుక గెలిచుంటే మధ్యప్రదేశ్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది, 10 or 15 అర్బన్ సీట్సే గెలిచుంటే రాజస్థాన్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేది. సో దే లాస్ట్ అర్బన్, దట్స్ అ ఫ్యాక్ట్.
సో ఇప్పుడు దాన్ని పెట్టుకుంటే నోటా అని ఒకటి ఉంది.
నోటాని కొంచెం ఎక్కువగా
అర్బన్ వాళ్ళు నోటాని వాడుకుంటున్నారా? చాలా
ఉన్నారు, కానీ వాళ్ళందరూ బీజేపీ ఓటర్లే అని అనుకోవటం అపోహ అన్నమాట. నోటా వాళ్ళు నా లెక్కలు ఎవరంటే, మన ఇండియాలో ఒక ఒక విచిత్రమైన మూవ్మెంట్ జరిగింది అనేది. యాప్ అనే ఒక పార్టీ ఉంది అనమాట, అది ఢిల్లీలో, అది ఢిల్లీలో మాత్రమే పరిమితం. ఒక ఒక వికృత విచిత్ర జనాభా ఒకటి ఉందన్నమాట, వాళ్ళు మాత్రమే ఓటేస్తారు యాప్ అనే పార్టీకి. ఆ యాప్ లేని చోట వాళ్ళు స్పెషల్గా ఎలక్షన్ లైన్లో నుంచి నోటాకి వేసి వస్తూ ఉంటారు. సో యాప్ లాంటి పార్టీలు పెడితే నోటా తగ్గిపోతూ ఉంటుంది.
ఓకే, యాప్ తో మీకు ఇదైంది. ఓకే, బట్
అంటే ఉండొచ్చు బీజేపీకి వేయకుండా నాకు కోపం వచ్చింది నోటాకు వేస్తున్నాను. ఇప్పుడు పాపులేషన్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మన నేను అనేది ఒక యాప్ వాళ్ళే ఉంటారు అని నా ఉద్దేశం కాదు, కానీ వాళ్ళే ఎక్కువ ఉంటారు.
వెల్ అంటే ఇది
ఏం చేస్తారో చూడాలి. మరి చెయ్యరు అని నేను అనలేను, కానీ ఇది ఒకటి ఉంది. జెన్యున్ రీజన్ ఒకటి చెప్పు, జెన్యున్ ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉన్నాయంటే, ఫర్గెట్ ఆఫీస్ గోయింగ్ ఉద్యోగం చేసుకునే మనుషుల్ని పక్కన పెడితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారే, చిన్న బిజినెసెస్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకి ఈ బ్యాంకుల నుంచి క్రెడిట్ ఫెసిలిటీ డెఫినెట్లీ కొంచెం పడింది. అంటే మరీ చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ముద్రా యోజనను ఉపయోగించి చేసుకోగలరు. అంటే ఏంటి, ఆర్టికల్ బండి నడుపుకునే వాళ్ళు, లేకపోతేనేమో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ లాంటి వాళ్ళకి ముద్రా యోజన ఉంది. మైక్రో ఫైనాన్సింగ్, ముద్రా యోజన ఇది నథింగ్ బట్ మైక్రో ఫైనాన్సింగ్. అలా కాకుండా అంతకంటే కొంచెం ఎక్కువ డబ్బులు కావాల్సిన వాళ్ళు, అంటే స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అంటారు అన్నమాట దీన్ని, వాళ్ళకి మటుకు బాగా దెబ్బ తగిలింది ఈసారి ఇండియాలో. వాళ్ళకి ఎక్కువగా క్రెడిట్ ఫెసిలిటీ లేకపోవటం, ఈ జిఎస్టీ ట్యాక్స్ కూడా వాళ్ళు చేసే ప్రొడక్ట్స్ మీద, ప్రొడక్ట్ బేస్డ్ జిఎస్టీ ట్యాక్స్ కానీ నీ టర్న్ ఓవర్ బేస్డ్ కాదు కదా జిఎస్టీ అనేటప్పటికల్లా. సో వాళ్ళకి ఈ రెండు కొంచెం ఇంపాక్ట్ ఉంది. వాళ్ళు కానీ వాళ్ళంతా బిజినెస్ మెన్, వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుంది, వాళ్ళు ఒకటి వాళ్ళకి కనుక సరిగ్గా ఉంటే ఇంకొన్ని ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి, జాబ్ మార్కెట్ పెరిగి ఉండేది. వాళ్ళకి ఏదైనా గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉంది, క్రెడిట్ దే నీడ్ టు ఇంక్రీజ్ క్రెడిట్. అంటే ఏంటంటే కొంచెం ఫ్రీ మనీని పెంచగలగాలి, మనీ ఫ్లో బయటికి వాళ్ళకి వచ్చేటట్టు. ఈ కాకపోతే ఏమైందంటే ఎన్పిఏ ప్రాబ్లం, ఎన్పిఏ క్రైసిస్ వలన ఇండియాలో క్రెడిట్ ఫెసిలిటీ టు స్టార్ట్ న్యూ వెంచర్స్ కొంచెం తగ్గింది. అది నన్ను అడిగితే అది రియల్గా ఉన్న ప్రాబ్లం, రియల్గా ఉన్న ఇంపాక్ట్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని నేను అంటాను.
సో ఇప్పటికీ 2019 ఎలక్షన్స్ ఒకవేళ ఏప్రిల్ మేలో అనుకుందాం, ఈ మధ్యలో ఏమన్నా చేయగలుగుతాడా ఆయన అర్బన్ ఆర్ నోటా గ్యాంగ్ని?
నోటా నేను చేయలేరండి, అది ఒక మానసిక ప్రాబ్లం, అది మనుషుల యొక్క మానసిక ప్రాబ్లంని గవర్నమెంట్ ఏమీ చేయలేదు. అది సుప్రీంకోర్టు మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి నోటా అని పెట్టమంటే పెట్టారు. నేను పర్సనల్గా ఐఎమ్ అగేన్స్ట్ నోటా, అసలు ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీకే అగేన్స్ట్ నేను అనమాట. కాకపోతే అది ఇట్లాంటి మానసిక వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళకి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలియదు అని మానసికమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం పెట్టిన ఒక రూల్ అది. ఆ మానసిక ప్రాబ్లం ఉన్న వాళ్ళు దాన్ని వాడుకుంటారు, దాన్ని వదిలేసేయండి. అదేమి దానికిను నోటా పెరిగిపోయింది అందుకని బీజేపీ ఓడిపోయింది, నోటా పెరిగిపోయింది అందుకని కాంగ్రెస్ గెలిచింది అనేది ఈ విశ్లేషకులు చేసే ఒక పిచ్చి క్యాలిక్యులేషన్. ఎవరికి తెలుసు నోటా వాళ్ళు నిజంగా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని? వాళ్ళు జస్ట్ మానసిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు నా లెక్కలో. సో మీరు అడిగిన ఇంకా లాస్ట్ పాయింట్, 2019 ఎలక్షన్కి ఏమైనా చేస్తారా అంటే, పాత ఎవిడెన్స్ ప్రకారం చూస్తే ఎలక్షన్ ముందు ఖచ్చితంగా ప్రతి పార్టీ ఒకటి ఇలాంటివి కొన్ని బ్యానర్ ఐటమ్స్ ప్రకటిస్తుంది. పైగా ఈ గవర్నమెంట్ ఫుల్ బడ్జెట్ ఇస్తామన్నారు, ఓటాన్ అకౌంట్ కాకుండా ఫుల్ ఇయర్ బడ్జెట్ ఇస్తాను అని చెప్పారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్యూ థింగ్స్, కాకపోతే ఎట్లా ఇస్తారు అనేది చూడాలి. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే, నా ప్రిడిక్షన్ కాదు, నా వీళ్ళ గవర్నమెంట్ యొక్క ట్రెండ్ ఆలోచించిన దాని ప్రకారం అయితే, మ్యాసివ్గా ఆల్ అగ్రికల్చరల్ లోన్స్ ఆర్ వేవ్డ్ ఇట్లాంటివి చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. బట్ యూ నెవర్ నో, అండర్ ప్రెషర్ ఎవరైనా ఏదైనా చేస్తారు, కానీ ఐ స్టిల్ థింక్ దే వోంట్ డూ సచ్ బ్యాడ్ థింగ్స్.
ఓకే, ఆల్ రైట్, ఇట్స్ ఫెంటాస్టిక్ అండి. లెట్స్ చక్కటి విశ్లేషణ, వీళ్ళ మిడిల్ క్లాస్ని ఎట్లా మేనేజ్ చేయాలనే దాన్ని బట్టే ఉంటుంది.
వాళ్ళది కరెక్ట్ అవని వాళ్ళది రాంగ్ అవని అనే సెకండరీ పాయింట్. ఓ మిడిల్ క్లాస్ రాంగ్ అంటుందా, మనం ఎన్నైనా విశ్లేషణలు చేయొచ్చు, కానీ ఎలక్షన్ ఇది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నెంబర్స్. ఈ గవర్నమెంట్ మళ్ళీ పాత నెంబర్స్ తోటి గెలవాలి అంటే మిడిల్ క్లాస్ని ఏదో రకంగా బుజ్జగించకపోతే చాలా సీట్లు ఓడిపోతారు.
ఓకే, ఆల్రైటీ, యా, ఇట్స్ ఎ టఫ్ వన్. హోప్ఫుల్లీ విల్ సీ హౌ బోత్ కాంగ్రెస్ అండ్ మన తెలుగు, వీళ్ళు మళ్ళీ తెలుగుదేశం అంటున్నారు, బీజేపీ వాళ్ళు తెలుగుదేశంకి ఎట్లాగూ ఓన్లీ చిన్న ఏరియాలో ఉన్నారు. బీజేపీ ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఐ థింక్ దే వాళ్ళు వెనకబడతారు ఖచ్చితంగా. చిన్న బ్రేక్ తీసుకుందామండి. నెక్స్ట్ మన లాస్ట్ ఐటమ్ వచ్చేసేసి రఫాల్. అది ఇంతకుముందు 2-3 సార్లు మాట్లాడాము దాని గురించి. ఈలోగా సుప్రీంకోర్టు ఒక వార్త ఒకటి వచ్చింది, దీన్ని ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, ఇది కాంగ్రెస్ వాళ్ళు దొరికేశారా
అబద్ధపు నీరు అంటే ప్రచారం చేసి బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం.
తప్పకుండా.
యా, మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. December 19, 2018 రికార్డింగ్. బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. సో రమణ గారు, December 19, 2018 షో చివరిలో ఈరోజు లాస్ట్ టాపిక్ రఫాయల్ యుద్ధ విమానాలు. సో దీని వెనకాల ఏదో జరిగింది, అంబానీకి ఏదో అయినా జేబులో డబ్బులు పెట్టాడు మోడీ గారు అన్నటువంటి ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. సుప్రీంకోర్టు అదంతా ఏం లేదని అన్నది. సో చెప్పండి, అసలు అంటే ఏంటి ఇది, ఎటు పోతుంది, ఏమవుతుంది?
ఎటు పోతుంది ఏమవుతుంది అంటానికి, పాత రోజుల్లో ఉన్న సిస్టమ్స్ ప్రకారం అయితే ఓపెన్ అండ్ షట్ అండి. సుప్రీంకోర్టు కూడా ఇచ్చేసింది అది. నిజంగా దాని పేపర్లు చూసినా కూడా ఎక్కడా కూడా వీళ్ళు ఏదో చేశారనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డీల్ మొత్తం సైన్ చేసింది ప్రీవియస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ చేసిందల్లా ఒకటే పని, రేటు తగ్గించి 125 ప్లేన్స్ నుంచి 30 ప్లేన్లకు తగ్గించింది. ఆఫ్సెట్ క్లాజులని ఏమీ మార్చలేదు. అనిల్ అంబానీ కంపెనీ ఆఫ్సెట్లో ఇవ్వటము ఇవ్వకపోవటం అనేది రఫేల్ డసాల్ట్ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు వాళ్ళ ఆఫ్సెట్ అనమాట. మీరు ఇట్లా అండి, నాకు కాంట్రాక్ట్ ఇచ్చారు, నేను ఎవరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాను అనేది మీరు అడగరు కదా నన్ను. కాకపోతే నేను ఒక క్లాజ్ పెడతా, ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ నువ్వు సబ్ కాంట్రాక్ట్ చేయాలి అని చెప్తా అని. అలాంటి క్లాజ్ అది. అనిల్ అంబానీని సెలెక్ట్ చేయడం కూడా ఎప్పుడోనే జరిగింది ఈ గవర్నమెంట్ రాకముందే. అయినా కూడా ఏదో జరిగిపోయింది అది ఇది అని మాట్లాడేశారు. నమ్మిన వాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఎంతమంది నమ్ముతారు ఎంతమంది నమ్మరు అనేది నేను చెప్పిన మైక్రో టార్గెటింగ్ అని ఇందాక చెప్పాను ఫస్ట్ ఫేజ్లో. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నదంతా ఏంటంటే ఇది ఒక కొత్త మోడల్ అన్నమాట. అబద్ధాన్ని కూడా ఉపయోగించి ఎలా దాన్ని మనం ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవగలం. నాకు ఎన్నికల్లో గెలవటానికి దేశం మొత్తం నా మాట నమ్మక్కర్లేదు. ఈ 30 సీట్లు కనుక గెలిచాననుకో, బీజేపీ 272 కంటే తగ్గిందనుకో, బ్లాక్మెయిల్ చేయగలుగుతా కదా? ఈ 30 సీట్లని గెలవటానికి ఆ 30 సీట్లలో ఎలాంటి జనాభా ఉన్నారు, వాళ్ళని ఎలా నమ్మించాలి? ఇలాంటి టార్గెటింగ్ జరుగుతోంది. ఈ టార్గెటింగ్కి పోస్చరింగ్ ఎలా ఉండాలి? అబద్ధానికైనా కూడా మొహమాటం లేకుండా అబద్ధం ఎలా ఆడగలవు? ఇవన్నీ కూడా మంచి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ప్రొఫెషనల్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రన్ చేస్తున్నారు క్యాంపెయిన్ని. క్యాంపెయిన్ పోస్చరింగ్, ఇంటర్వ్యూ ఎలా చెప్పాలి, ఇంటర్వ్యూలో ఏం ఏ అబద్ధం ఏ క్షణంలో చెప్పాలి అనేది కూడా వాళ్ళే రన్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు వినుండరు ఇండియాలో సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చేసిన తర్వాత, సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది కానీ దానికి అన్ని గవర్నమెంట్ అబద్ధాలు చెప్పింది అని అన్న అని ఒక స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక అపోజిషన్ లీడర్, మెయిన్ అపోజిషన్ లీడర్ ఈ టైప్లో మాట్లాడటం మీరు ఎప్పుడు చూసుండరు ఇండియాలో. ఇది ఫస్ట్ టైం జరిగింది, అది కూడా మొహమాటం లేకుండా. ఇక ఎట్లా అంటే అది నేను చెప్పేదే కరెక్ట్ అన్నట్టుగా ఫ్యాంటాస్టిక్గా చెప్పాడు ఇంటర్వ్యూలో అతను, రాహుల్ గాంధీ గారు. సో విల్ సి ఏమవుతుంది అనేది. ఒకటైతే నేను సమ్మరీ చెప్పదలుచుకున్నా ఇవాళ షోకి, క్యాంపెయిన్ ట్రెండ్ మారిపోయింది. ద కీవర్డ్ మైక్రో టార్గెటింగ్. అండ్ ఆ మైక్రో టార్గెటింగ్ కోసం పైన వాళ్ళు ఎలా మాట్లాడాలి, పోస్చరింగ్, కింద వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించాలి అనేది రెండు ఉంటాయి అన్నమాట. టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎలా మాట్లాడతారు, ఆ మాట్లాడేది మామూలు మనుషులకి ఇదేంట్రా ఇంత చండాలంగా మాట్లాడుతున్నాడు, ఇంకేమి అసలు ఈయనేం లీడర్ అనిపించవచ్చు మనకి,
రైట్.
బట్ అక్కడ ఒక టార్గెట్ ఉంది, అది తెలుసుకోకుండా వాళ్ళని పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, పప్పు అని ఏదేదో పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నారు జనాలు అన్నమాట. అది
బట్ ఆయన పప్పు కాదు,
ఆయనకి టార్గెట్ ఉంది, ఆయన ఎలా చెప్తే అలా నడుస్తున్నాడు ఆయన. హీఈస్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ మైక్రో టార్గెటింగ్.
ఓకే, ఐ థింక్ సో బోఫార్స్ అన్నది కాంగ్రెస్ కి దెబ్బ కొట్టింది చాలా. ఇది బీజేపీ పాలిట బోఫార్స్ అని చాలా ఇది చేశారు.
అది అటు కాదు, అది మటుకు అవ్వదు అలా, అంత అంత లేదు దానికి. అది ఎందుకంటే ఓపెన్ అండ్ షట్ కేసు కింద ఉంది ఇది, అన్నీ బయటకు వచ్చాయి, అన్ని పేపర్లో వేశారు, ఆర్టికల్స్ కాదు అసలు, యాక్చువల్లీ రియల్ ఆర్టిఫాక్ట్స్ని బయట పబ్లిష్ చేశారు. దసాల్ట్ కార్పొరేషన్ కూడా దీని మీద ఇంటర్వ్యూ ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా ఏమీ లేదు అని చెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు అంతా ఎక్కువగా వినికిడి ప్రకారం మాట్లాడితే సుప్రీంకోర్టు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఫేవరబుల్గా ఉందని అంటారు, అప్పటికీ అలాంటిది కూడా వాళ్ళు అన్నది తప్పనే ఇచ్చింది. బోఫర్స్కి దీనికి సంబంధం లేదు, కానీ బోఫర్స్ ఎరా ఈజ్ డిఫరెంట్ దాన్ దిస్ ఎరా. బోఫర్స్ ఎరా ఏంటంటే మనం పేపర్ ఒక్కటే ఉండేది అప్పుడు, పెద్దగా టీవీ కొంచెం టీవీ పేపర్ ఉండేది, ఇట్లా సోషల్ మీడియా మైక్రో బ్లాగింగ్ లేకపోతే వాట్సాప్లో వెళ్ళే వెళ్ళిపోయి క్యాంపెయిన్లు ఇలాంటివి లేవు అప్పుడు ఇప్పట్లాగా. సో అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్కి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లో ఏమవుతుందంటే లైస్ను కూడా ఓవర్లోడ్ చేయొచ్చు, అబద్ధాలను కూడా అన్నమాట. అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. జనాభాని ఇప్పుడు నిజంతోటైనా నమ్మించవచ్చు, అబద్ధంతోటైనా నమ్మించవచ్చు.
అది అబద్ధంతో ట్రై చేశారు,
ఇది మటుకు అబద్ధం.
అంటే నెక్స్ట్ ఇట్లాంటివి ఇంకా కొన్ని పట్టుకొని వేస్తారంటారా ఇంకా?
ఇప్పుడు ఎప్పుడు ఏది వస్తుందో మనం బ్రెయిన్ చిన్నది మంది, అక్కడ పెద్ద క్యాంపెయిన్ పీపుల్ కూర్చున్నాడు. ఇప్పుడు క్యాంపెయిన్ ఇదివరకు ఇట్లాగా ఉండదు, ప్లానింగ్ అంతా కూడా బ్యాక్ రూమ్ ఆఫీసులో జరుగుతాయి ఈసారి క్యాంపెయిన్లన్నీ. ఒక్కొక్క పార్టీ వాళ్ళు కొన్ని వేల వాట్సాప్ గ్రూపులు తయారు చేస్తారు, ఒక బూత్లో మ్యాక్సిమం 2000 ఓట్లు ఉంటాయి. ఈ 2000లో మ్యాక్సిమం, అన్ని నిజంగా 2000 ఉండవు బూత్ బూత్ లెవెల్లో. ఈ 2000లో నేను 1000 ఓట్లు రావాలంటే ఏం చేయాలి? ఒకటి, 2000 ఓట్లు నిజంగా ఓటేస్తారు, 100 out of 100 వెయ్యరు. సో ఎంత వేస్తారు? 70%. ఏ 70% ఓటు వేయించాలి, నెంబర్ వన్ ఫ్యాక్టర్. ఆ 71% ఎట్లాంటి అబద్ధం చెప్పి నా పార్టీకి వేయించాలి, నిజం చెప్పి నా పార్టీకి వేయించాలి, అది సెకండ్ ఫ్యాక్టర్. ఈ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎప్పుడైనా ర్యాలీ పెడితే ఆ ర్యాలీలో ఎంత చెత్తమైనా మాట్లాడతాను, పర్లేదు, వాళ్ళు నాకు ఓటేస్తే చాలు. సో ఎట్లా ఆ పై చెత్త మాట్లాడాలి, ఆ పైన మాట్లాడిన చెత్తని కింద ఉండే వాళ్ళతో ఎట్లా కనెక్ట్ చేయించాలి, ఇదంతా కూడా ప్లాటింగ్ చేస్తారు. ఇట్లాంటివి అన్ని బూతులకి ఎందుకు చేయాలి మనం? ఆ పక్క బూత్లో మనకు ఎట్లాగో వాళ్ళు ఓటేరు పోని. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఏ బూత్స్ని నేను ఫోకస్ చేయను, వీళ్ళకి ఎట్లాంటివి చేయాలి. ఇదివరకు ఇలాంటివి చేయటానికి అవకాశం ఉండేది కాదు, అంత డేటా ఎవరి దగ్గర ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే మనిషి ఎన్నిసార్లు ముక్కులో గాలి పీల్చి వదిలాడు, కుక్కట్పల్లిలో వాడు ఎన్నిసార్లు ఏ చొక్కా వేసుకున్నాడు, ఈ టైప్ లెవెల్లో మైక్రో లెవెల్ డేటా ఉంటుందన్నమాట, కలెక్ట్ చేస్తున్నారు డేటా,
దాని నుంచి వాడతారు. ఓకే,
అది అనమాట. వీటిలన్నిటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథమ్స్ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఉద్యోగమే అది.
కానీ ఐ మీన్ ఐ నో మీరు డేటా, బట్ ఇట్లాంటివి చేస్తే ఇవి ఇప్పుడు రఫాయిల్ ఇలాంటివి అంటే ప్రత్యర్థికి కూడా వాళ్ళు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదండి, వాళ్ళు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని కూడా మొదలు పెట్టవచ్చు. అంటే ఇట్స్ రిస్కీ కదా స్ట్రాటజీ, అట్లాంటి
రిస్క్ ఉంటుంది. ఇది ఫెయిల్ అవ్వచ్చు కూడా, నేను కాదనట్లేదు. అవతల వాళ్ళు కూడా పిచ్చోళ్ళేం కాదు, వీళ్ళు ఇలా చేస్తుంటే వాళ్ళు ఏదో చేస్తారు. బీజేపీ వాళ్ళని కూడా నేనేం చెయ్యరని నేను అనట్లేదు, నేను సైడ్ తీసుకోవట్లేదు, వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇంకా మనకు తెలియదు అసలు. వాళ్ళు దే డిడ్ంట్ ఓపెన్ అప్ దేర్ కార్డ్స్, ఇప్పుడు వీళ్ళ కార్డ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి, వీళ్ళు ఏం చేస్తారనే తెలిసిపోయింది అనమాట. ఇది ఖచ్చితంగా ఇదే జరుగుతోంది, మైక్రో టార్గెటింగ్ అనే వర్డ్ ఇది.
దాంట్లో భాగంగా రఫైల్ ఏ దొరికితే అది ఇంకా
నేను ఊరికే
వాళ్ళ చేతికి ఏదో ఒకటి దొరకాలి.
నేను ఊరికే కల్పించి చెప్పట్లేదు, న్యూస్ లో వచ్చేసాయి.
డెఫినెట్లీ అండి,
మైక్ వాళ్ళు కేంబ్రిడ్జ్ అనలిటికా అని ఒక కంపెనీ ఉంది, దాన్ని హైర్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు, బయటపడింది, గొడవలు అయినాయి, అట్లాంటివి ఒక కంపెనీ మనకి తెలిసింది బయటపడింది
కాబట్టి.
అలాంటి కంపెనీలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. సో దీనివల్ల నెగిటివిటీ చెప్తాను మీకు, ప్రపంచంలో ఎక్కడో కూర్చుని వేరే దేశాన్ని కూల్ చేయాలి అనుకుని కూడా కూల్ చేసేయచ్చు. ఇది దీన్ని కనుక సరైన కౌంటర్ స్ట్రాటజీ లేకపోతే ఈ మైక్రో టార్గెటింగ్ కెన్ బికమ్ ఎ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. ఎలాంటి నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అంటే, ఇప్పుడు మన ఇండియా ఉంది, అసలు ఏమీ లేకుండా ఒక టైప్ నేను ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఎలా అంటే, నార్త్ ఇండియన్స్ అందరూ సౌత్ ఇండియన్స్ని చంపేస్తున్నారు అని ఒకటి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయొచ్చు. ఈ రూమర్ని నేను వాట్సాప్లో 5 నిమిషాల్లో ఈజీగా ఒక 50 కోట్ల మంది దాకా వెళ్ళేటట్ చేయగలను.
సో ఇట్లా రూమర్, ఓకే, యా, స్ప్రెడింగ్ ఎలక్ట్రానిక్ లైన్స్ అండ్ ఇంటర్నెట్ వాడుకొని సోషల్ మీడియా ద్వారా,
యా, ఇలాంటి వాటితోటే చేసిన రివల్యూషన్స్ ఎక్కడంటే, అప్పుడు స్ప్రింగ్,
అరబ్ స్ప్రింగ్
అని జరిగేది. 4-5 పెద్ద పెద్ద కంట్రీల్లో గవర్నమెంట్లు పడిపోయినాయి ఇలాంటి ట్రిగర్ చేస్తేనే అయింది. సో ఇండియా కూడా తప్పించుకోలేదు, ఇండియన్ గవర్నమెంట్, ఇండియాలో ఉండే నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్, స్టేట్లో ఉండే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, వీటిలన్నిటినీ ఏదైనా కౌంటర్ స్ట్రాటజీ చేయాల్సి వస్తుంది. ఎలక్షన్ కాబట్టి మనం జోక్గా మాట్లాడుకుంటున్నాము, ఏదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈసారి మటుకు ఖచ్చితంగా మధ్యప్రదేశ్ పార్టీలో 2-3 ఫ్యాక్టర్లు, మిగతావన్నీ అబద్ధాలు అన్ని కలుపుకుని గెలిచేశారు. అది కూడా మైనర్ మెజారిటీతో గెలిచారు. బట్ అలా ఇండియా కూడా గెలవగలరు, ఒకవేళ రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గట్బంధన్ ఏదైనా ఇండియాలో పవర్లోకి వచ్చినా ఆశ్చర్యపోవద్దు. బట్ నేనంతా ఒక సైడ్ చెప్పాను, ఎందుకంటే అది తెలుసు కాబట్టి, బయటపడింది కాబట్టి. వీ డోంట్ నో బీజేపీకి ఎలాంటి
చేయొచ్చు.
ఇప్పుడు అందరూ పొలిటీషియన్సే కదా, వీళ్ళు చేస్తే వాళ్ళు ఎందుకు చేయరు?
అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. I think we are almost at the end of this thing. So, శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ December 19, 2018. థ్యాంక్ యూ రమణ గారు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.
తప్పకుండా అండి.
మా యూట్యూబ్ ఛానల్ మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఉంది, youtube.com/mindmedia. అక్కడ సమకాలీన విశ్లేషణ ప్లేలిస్ట్ ఒకటి తయారు చేశాము, యూ కెన్ లిజన్ ఫ్రమ్ దేర్. ఆఫ్ కోర్స్ మా వెబ్సైట్లో కూడా మీరు వినవచ్చు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ధన్యవాదాలు రమణ గారు.
ధన్యవాదాలండి. నమస్కారం.
నమస్తే.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పాళ్ళ గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం December 21, 2018 నాటి ఎపిసోడ్
డిస్క్లైమర్. ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లాయిడ్ ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైండ్ మీడియా. ఆల్ ద మెటీరియల్ ప్రెసెంటెడ్ బై ద హోస్ట్స్ is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.